వండనలయదువే ఊరు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియతని గృహిణి అతిథులే దేర నడికిరేయైన విట్టు వలయు భోజ్యం బులింటన వారిగా. ఆవిడ అన్నపూర్ణాదేవికి సమానురాలు. ఈ ప్రవరుడి భార్య సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ. అన్నపూర్ణ ఎటువంటిది, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వస్తే అన్నం పెడుతుంది. ఈవిడ కూడా ఎప్పుడైనా అతిథులు వస్తే వాళ్ళు ఒకవేళ ఏ అర్ధరాత్రి వేళ వచ్చినా ఇప్పుడు వచ్చారు తలుపు తట్టారని విసుక్కోకుండా చెక్క 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 వేడివేడిగా అన్నం వండి పెట్టేది, కూరగాయలు వేడివేడిగా చేసేది. పొద్దున్న కూర ఉంది తింటారా, ఏడాది క్రితం చేసినటువంటి ఫ్రిడ్జ్లో పెట్టి కంపు కొడుతున్నటువంటి పెరుగుంది తాగుతారా అనకుండా అప్పటికప్పుడు ఇష్టమృష్టాన్నాలు వాళ్ళకి ఏమేమి అవసరమో అటువంటి పిండి వంటలు తాజాగా వేడిగా చేసి పెట్టేదట. అసలు పూర్వకాలంలో పొద్దున చేసినవి ఇతరులకు పెట్టేవారు కదట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం తిన్నా పర్వాలేదు, కానీ బయట అతిథి వస్తే మాత్రం వాడికి పాడైపోయిన వస్తువులు నిలవ ఉన్న పదార్థాలు ఇలాంటివి పెట్టకూడదు. అలా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించి అప్పటికప్పుడు కష్టపడి వండి భోజనం పెట్టేది. ఎప్పుడు అసలు ఇంట్లో పొయ్యి ఆరేది కదట, కట్టెల పొయ్యి కదా. ఆ రోజుల్లో ఎంతో కొంత నిప్పులా రాజుకుంటూనే ఉండేది. ఏమో ఏ సమయంలో ఎవరు వస్తారో అతిథులు అని ఆ పొయ్యి మాత్రం ఆర్పేవారు కాదు. ఇంట్లో అన్ని పదార్థములు సమృద్ధిగా ఉన్నాయి. ఈ విధంగా వారి జీవితం సాగుతోంది. ఈయనకి ఒక గొప్ప లక్షణం ఉన్నది, అదేమిటో తెలిసిన, నిత్యము సత్కర్మాచరణ చెయ్యాలి. నేను అటు సూర్యుడు ఇటు పడిచినా ప్రతిరోజు అరణానదిలో స్నానం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, పిల్లలకి పాఠం చెప్పాలి, అతిథి సంతర్పణములు చెయ్యాలి, వేళకి అర్ఘ్యప్రదానం చెయ్యాలి, జపం చెయ్యాలి, ఇవి మాత్రం మానను అని వాడు నాన్నగారికి మాటిచ్చాడు. ఈ మాట వల్ల ఏమైపోయే దీనికి, ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళాలంటే కుదిరేది కాదు. తీర్థయాత్రకు వెళ్తే ఏమవుతుందన్నమాట, ఇప్పుడంటే మనం పొద్దున బయలుదేరితే క్షణాల్లో కాశీ వెళ్ళిపోతున్నాం, గట్టిగా 2 గంటలు మనకి ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్ దొరికితేను, దొరకకపోయినా ఈ పూట పొద్దున బయలుదేరితే సాయంకాలానికి కాశీ వెళ్ళిపోతాం, హైదరాబాద్లో ఫ్లైట్ మారిస్తే. ఏ రైలు ఎక్కితే కనీసం 36 గంటల్లో పెడుతున్నాం, మ్యాక్సిమం 1 వారం రోజుల్లో కాశీ వెళ్ళి వచ్చేయచ్చు ఎంత రైలైనా. ఆ రోజులు అలా కాదు, మరి కాలినడకన కాశీ వెళ్ళి రావాలంటే నడవడానికి 1 నెల పెట్టేది, అక్కడ ఉండాలి, మళ్ళీ తిరిగి రావాలి, కనీసం 2-3 నెలలు అదో పెద్ద ప్రణాళిక అవుతుంది. ఈ 2-3 నెలల్లో ఏమవుతుందన్నమాట, నిత్యకర్మలు ఆగిపోతాయి, ఇంట్లో యజ్ఞములు ఆగిపోతాయి, గృహస్థాశ్రమ ధనం ఆగిపోతుంది, అన్నదానాలు ఆగిపోతాయి. అందుకని వాళ్ళ నాన్నగారు మరి ఈ కర్మలు ఆగడానికి వీల్లేదన్నట్ట, అందుకని వాళ్ళ నాన్నగారికి మాటిచ్చాడు. ఇన్నేసి రోజులు బయటికి వెడితే ఇంట్లో నిత్య కృత్యాలు ఆగిపోతాయి, అందువల్ల యాత్రలకు వెళ్ళలేడు. అలాగని యాత్రలకు వెళ్ళాలనే కోరిక అదుపులో పెట్టుకోలేకపోయేవాడు. ఆయనకి యాత్రలు అంటే చాలా ఇష్టం. పద్మాకర్ గారు ఎప్పుడు టూర్ వేస్తారా, ఆయనతో వెడదామా అని పాపం ఎదురు చూసేవాడు. అప్పుడు కూడా మీరున్నారా అని అడగచ్చు, అప్పుడు నేను వేరే జన్మ ఎత్తాను, నేను వశిష్ఠుడిని నేనేమో ఎవడికి తెలుసు, మీకోసం వచ్చానేమో. కాబట్టి చెప్పచ్చేది ఏంటంటే ఆయన పాపం తీర్థయాత్రలు చేయాలనుకునేవాడు. ఈ తీర్థయాత్రల కోరిక తీరేది కదగా, అందుకని ఏం చేసేవాడు, అది వరణానది తీరంలో ఉండడం వల్ల, వరణానది గంగానదికి ఉపనది అని చెప్పాను కదా, అందువల్ల ఎక్కడెక్కడి నుంచో తీర్థయాత్రలు చేస్తున్న మహానుభావులు ఆ ఊళ్ళో అడుగుపెట్టేవారు. తీర్థ సంవాసులే తెంచినారని విన్న ఎదురుగానేగుదవ్యంతయైనా ఏగిత పదముల కెరగి ఇంటికి తెచ్చు సద్భక్తినింటికి తెచ్చు తెచ్చి ఆతిథ్యమిచ్చు ఇచ్చి మృష్టాన్న సంతృప్తులుగా చేయు చేసి కూర్చున్నచో చేరవచ్చు వచ్చి ఇద్దరగల్గు వనధి పర్వత సరితీర్థమాహాత్మ్యముల్ తెలియనడుగు అడిగి యోజన పరిమాణమరయు అరసిపోవలయు నన్ను తునూర్పులు నిగుడుచు అనుదినము తీర్థ సందర్శనాభిలాషమాత్మను పొంగ అత్తరుణాగ్నిహోత్రి. ఆయన నిత్యం అగ్నిహోత్రాన్ని విరేల్చే మహానుభావుడు, యువకుడు అటువంటి ఆయన. మన ఊళ్ళోకి ఎవరైనా తీర్థయాత్రలు చేస్తున్నవాడు వచ్చారా అని ఎప్పటికప్పుడు వెతుక్కునేవాడు, తెలుసుకునేవాడు. ఇలా తీర్థయాత్రలు చేస్తున్న వాళ్ళు ఊళ్ళోకి రాగానే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, ముందు నేనే వెళ్ళాలనుకుని పరుగు పరుగున ఎక్కడో ఊరు చివర ఉండి ఇంకా ఊళ్ళోకి రావాలనుకుంటున్నటువంటి ఆ యాత్ర చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోయేవాట. అంటే తీర్థయాత్ర చేసేవాళ్ళు ముందుగా మన ఇంట్లో అడుగు పెట్టాలి, వాళ్ళ కాలి ధూళి ఇంట్లో పడాలి. తీర్థయాత్రలు చేసేవాళ్ళ పాదధూళి ఇంట్లో పడితే మన ఇల్లు పవిత్రం అవుతుందండో. ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినవాడు దొరికాడా, వాడిని ముందు ఇంట్లో వాడింట్లోకి వెళ్ళకుండా మన ఇంట్లోకి తీసుకొస్తే ఒక లాభం. వాడి పాదధూళి మన ఇంటిలో పడితే ఇల్లు పరమ పవిత్రం అవుతుంది, తీర్థస్థలం అవుతుంది. అదే పిచ్చి సినిమాలకు వెళ్ళి వచ్చాడు అనుకోండి, వాడి పాదధూళి ఇంట్లోకి వస్తే ఇల్లు ఇహతర చెప్పకల నరకం వైతరణి అవుతుంది. అందుకని తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎప్పుడన్నా దొరుకుతారేమో అని వెతుక్కుని వాళ్ళు ఊళ్ళోకి అడుగు పెట్టారని తెలిస్తే ఎంత దూరమైనా సరే పరుగు పరుగున వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వినయంగా ఎదురెళ్ళి తీసుకొచ్చేవాట. ఎప్పుడు పుణ్యాత్ములకి పెద్దలకి ఎదురు వెళ్ళాలట. చెప్పాడు వేదవ్యాసుల వారు మూలంలో, నాయనలారా పౌరాణికులు మీ ఊరు వచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు ఒక్క అడుగు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకురా. అందుకే ఇప్పుడు కొంతమంది చూసారే వస్తూ ఉంటే ఎదురుగుండా వచ్చి లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఇది ఒక గొప్ప ధర్మం. పెద్దలు పౌరాణికులు వచ్చినప్పుడు ఎదురెళ్ళి వాళ్ళని లోపలికి పిలిస్తే అది 100 కోట్ల పర్యాయములు భూప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది. ఏకంగా ఎంతో బాగా ఈ విషయాన్ని మార్కండేయ పురాణంలో చెప్పారు. అలాగే వేద పండితులు లేక సద్గురువులు మహాత్ములు యాత్రలు చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ముందు ఎదురు వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి రండి అని ఆహ్వానించాలి. వాళ్ళు రాకపోయినా సరే మనం ఆహ్వానించాలి. అందుకని ఎదురు వెళ్ళి ఆహ్వానించేవాడు ఎంత దూరమైనా సరే. అప్పుడప్పుడు పెద్దలు వస్తే, మరీ చిన్నవాళ్ళైతే కానీ పెద్దవాళ్ళు వస్తే మాత్రం పదముళ్ళకి ఎరగి కాళ్ళ మీద పడిపోయేవాట. సాష్టాంగ నమస్కారం చేసేవాడు, అది నడి రోడ్డు అయినా సరే పాదాల మీద పడిపోయేవాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చేవాడు, కాళ్ళు కడిగేవాడు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకునేవాడు, కూర్చోబెట్టేవాడు ఆసనం మీద. ఆయన కూర్చున్నాక కాళ్ళు ఒత్తేవాడు. కాళ్ళు ఒత్తుతూ ఈలోపు భార్యామణి వంట చేశాక దగ్గర ఉండి ఆయనకి మంచి బంగారప్పళ్ళెంలోనో, బంగారప్పళ్ళెంలో కూడా తినడానికి ఇష్టపడిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి ఆకులోనో భోజనం పెట్టేవాడు. కొందరికి నియమం ఏమిటంటే ఆకులోనే తినాలి, అరటాకులోనే తినాలి. అరటాకులోనే తినాలంటే దానికి ముందు ఏర్పాట్లు చేయాలి. ఈయనకు పెద్ద లంక అంత ఇల్లు ఉంది కనుక దొడ్లో పెద్ద పెద్ద అరటి చెట్ల తోట ఉంది కనుక ఆకులకి లోటు లేదు. అసలు ఈ మధ్యకాలంలో లోటు అనేది ఉండడం లేదండి. అరిటాకులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. నా అదృష్టం, నేను అమెరికాలో కూడా అరిటాకుల్లోనే తింటున్నారు. 10 సంవత్సరములకు అరిటాకులే పెడుతున్నారు నాకు అక్కడ. మరి నా అదృష్టం లేకపోతే పరమేశ్వర కటాక్షమో, ఈ మధ్యన బాగా దొరుకుతున్నాయి అక్కడ. కాలిఫోర్నియాలో అయితే చెప్పేక్కర్లేదు. కాబట్టి ఎందుకు చెప్తానంటే కొంతమందికి బంగారమైనా వెండైనా ఒకటి మాకు అరిటాకే కావాలంటారు అనుకోండి, అరిటాకులోనే పెడతారు. ఆయన అలా వాళ్ళందరికీ ఆకులు వేసో పళ్ళాలు పెట్టో మృష్టాన్నం పెట్టేవాట, రుచి కలిగిన పదార్థం పెట్టేవాడు. రకరకాల కూరలు ఎందుకు చేసేవారంటే పూర్వం ఏమో ఈ కూరల్లో ఏ కూర ఇష్టం వాడికి తెలియదు. దొండకాయ, బెండకాయ, అరటికాయ ఇవన్నీ చేశారనుకోండి, ఒక్కొక్కటికి అరటికాయ ఇష్టం, ఒకటికి బెండకాయ ఇష్టం. మధ్యలో ఈ వచ్చిన వాళ్ళల్లో కాశీలో వదిలేసే వంకాయ అంటాడు ఒకడు. ఈ మాయిదారి వంకాయ అందరికీ లోకువ. ఎవడో వదలమన్నాడు వదిలిన దగ్గర నుంచి అందులో వేశారా, పులుసులో వేశారా అని రోజు బెంగ. అలాంటి వాళ్ళని చూసుకుని అయ్యా మీరేం తింటారని అడిగి మళ్ళీ ఇంకో వస్తువుతో అది కలపకుండా చూసుకుని వాడి కొట్టించాలి. ఎన్ని రకాలండి మనుషులు, వాళ్ళకి అన్నం పెట్టడంటే మాటలు ఉన్నారా? మనుషుల్ని భోజనం పెట్టి సంతోష పెట్టడం అంటే అంత తేలికేం కాదు. ఒక్కొక్కడు మెచ్చుకుంటాడు, ఒక్కొక్కడు మెచ్చుకోడు. వాడు గోంగూర అంటాడు, వాడు దెబ్బకి అంటాడు. నలుగురు ఉంటారనుకోండి, నలుగురికి 4 కావాలి. ఇవన్నీ ఎరిగి వారికి రకరకాల పదార్థాలు చేసి ఏది ఇష్టమో అది పెట్టేవాడు. వాళ్ళు సంతృప్తిగా తిన్నాక అది కూడా మరీ బలాత్కరించకూడదు, తెగ తినేయండి తినేయండి అని వేసేయకూడదట. అలాగని తింటారా అని అడగకుండా ఊరుకోకూడదు. ఇవి అన్నీ ఎరిగి గృహస్థాశ్రమ ధర్మం ఎరిగి వాళ్ళని సంతృప్తి పరిచి ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి దగ్గరకు చేరి సేవ చేసి వారి అనుజ్ఞ తీసుకుని వారి పక్కన కూర్చుని అప్పుడు అడిగేవట వలసగా, అయ్యా మీరు ఏ ఏ ఊళ్ళు తిరిగారండి, ఏ ఏ నదులలో స్నానం చేశారండి, ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడు, ఏ నైవేద్యం ఉంది, విశేషం ఏమిటని అడిగితే వాళ్ళు చెప్పేవారు. వాళ్ళు చూసినవన్నీ చెప్పేవారు, ఒకటి రెండు బాగా చెప్పేవారు అనమాట. అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, పూరీ వెళ్ళాము అక్కడ పూరీ కూర బాగుంది అన్నవాడు ఉంటాడు. దేవుడి గురించి చెప్పరు కొందరు, అవి కూడా తినేవాడు. ఓపిక్గా ఉన్నారు కదా మరి ఇంటికి వచ్చిన వాడిని. ఇవన్నీ విని దూరం ఎంతండి అనేవట అడిగి యోజన పరిమాణం వరయు, ఎన్ని యోజనాలు ఉంటుంది అంటే వాళ్ళు చెప్పేవారట దూరం ఎంతుంది అని. అయ్యో అంత దూరమా అండి, వెళ్ళలేను, వెళ్ళకుండా ఉండలేను అని బాధపడి, సర్లేండి పుణ్యాత్ములు వెళ్ళొచ్చారుగా మీరు, మీరు చెప్పారుగా, అదే నాకు ఈ జన్మకి చాలు, యాత్రకు వెళ్ళలేకపోయినా యాత్రకు వెళ్ళిన వాళ్ళ యొక్క సేవ చేసి వారి ద్వారా యాత్ర విశేషాలు తెలుసుకోవడం కూడా కొంతవరకు పుణ్యమే అనుకుని నిట్టూర్పులు విడిచేవట. యాత్రకు వెళ్ళాలనే కోరిక ఎక్కువైపోవడం వల్ల నిట్టూర్పు విడిచి గాలి విడిచి బాధపడిపోయేవాడు. అవకాశం లేదు, ఊరు వదిలితే మొత్తం పనులు పాడైపోతాయి. ఆ పనులు పాడవడం మా నాన్నగారికి ఇష్టం లేదు. ఇలా ఆయన జీవితం గడుస్తుందట. ఎంతమందిదో చాలామందికి సేవ చేశాడు, భోజనాలు పెట్టాడు, వాళ్ళ ద్వారా ఎన్నో విశేషాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడల్లా బాధపడేవాడు, నా జన్మ ఎంతే నా కర్మ ఎంతే ఇంట్లో పడి ఉండడమే అనుకునేవాడు. ఈ విధంగా అభ్యాగతుల సేవ చేస్తూ ఇతరులకు సేవ చేయటం అన్నం పెట్టడమే తనకి పరమావధిగా భావించి అంతకంతకి ఆస్తులు అభివృద్ధి చెందుతూ ఉండగా సుఖంగా బ్రతుకుతున్నాడు ఆయన. ఇలా ఉండగా ఒకరోజు తమాషా జరిగింది. అది మధ్యాహ్న కాలం, 12 గంటలు దాటింది సమయం. ఆ సమయంలో ఇన్నాళ్ళు అయ్యింది, ఈ మధ్యకాలంలో 4-5 రోజులుగా మా ఊళ్ళోకి ఎవ్వరూ అతిథులు రావటం లేదు, తీర్థయాత్రలు చేసిన వాళ్ళు రావడం లేదు. వాళ్ళకి అన్నం పెట్టకపోతే నేను అన్నం తినలేకపోతున్నాను. 10 మంది మన ఇంటికి వచ్చి అన్నం తింటే అప్పుడున్న తృప్తి మనం ఒక్కరమే తింటే ఏముంటుంది అనుకునేవాట ఆయన. యాత్రలు చేసేవాళ్ళు లేరా, ఈ మధ్యన యాత్రలు ఆగిపోయాయా అని పాపం గుమ్మం బయటకు వచ్చి పెద్ద అరుగు ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంటికి బయట కాంపౌండ్ వాళ్ళు గోడకు బయట పెద్ద అరుగు, ఈ అరుగుల మీద అప్పుడప్పుడు యాత్రికులు వచ్చి కూర్చుంటూ ఉండేవారు, భిక్షుకులు వచ్చి కూర్చునేవారు, ముష్టివాళ్ళు వాళ్ళు. అలాంటి అరుగు దగ్గరకు వచ్చి కూర్చుని, ఎవరైనా ఈ పూట అయినా తీర్థయాత్రలు చేస్తూ మన ఊళ్ళోకి రాకపోతారా, వారికి సేవ చేయలేకపోతానా అని ఎదురు చూస్తూ ఉండగా దూరంగా ఆయన అదృష్టవశాత్తు ఒక ఆయన కనబడ్డాడు. ఇంచుమించుగా 30 ఏళ్ల వయస్సు ఉంటుంది ఆ వచ్చే ఆయనకి. ఆయన ఎలా ఉన్నాడు, ముడిచిన ఒంటి కెంజడమూయ మువ్వన్నె మెగముతోలు కిరీటముగ ధరించి, బాగా జుట్టుంది, ఆ జుట్టుని జటాజోటముల కింద బంధించాడు. ఒకే ఒక జడ కింద వేశాడు దాన్ని. ఈ జడలు కనపడకుండా ఉండడానికి ఏం చేశాట, నెత్తి మీద అట్టగట్టి జడ వేసుకున్న ఆ జడ బయట వాళ్ళకి కనపడకుండా మొత్తం జుట్టు చుట్టూత పులితోలు కిరీటం పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు, కుళ్ళాయి పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు. కొంతమంది చూసారా చర్మములతో టోపీ తయారు చేసుకుని నెత్తి మీద పెట్టుకుంటారు, పెట్టుకుంటే లోపల ఉన్నటువంటి జుట్టు కనపడదు. అదే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ నియమాలు, సన్యాసుల్లో నియమాలు, ఈ జుట్టు కనపడకుండా దాని మీద ఒక గుడ్డ వేసుకుంటారు. అలా గుడ్డ వేసుకునే నియమం కలిగిన వాళ్ళు కొందరు, ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారు, పైన నెత్తి మీద గుడ్డ ఉంటుందన్నమాట చెంగు. కొంతమంది జింక చర్మమో పులి చర్మమో ఏదో ఒక దానిని కిరీటంగా ధరిస్తారు. ఆ వచ్చిన వాడికి జుట్టు ఉంది, ఆ జుట్టు జడ కింద కట్టుకున్నాడు, ఆ జడ మీద పులితోలు కిరీటంగా ధరించట, మువ్వన్నె మెగముతోలు అంటే పులి యొక్క తోలు కిరీటముగా ధరించి, ఇంకా చేతిలో ఒక కకపాల ఉన్నది. కొంతమంది చూశారు లేదు, ఎప్పుడు గుడ్డ సంచి వేసుకు తిరుగుతారు. ఆ గుడ్డ సంచి పూర్వం సన్యాసులు వేసుకునేవారు. మనం సన్యాసం పుచ్చుకోకపోయినా సన్యాసుల యొక్క లక్షణాలు మాత్రం అలవరుచుకుంటున్నాం కలియుగంలో. ఈ గుడ్డ సంచి ఒకటి తయారు చేసుకుని అందులో ఏం చేస్తారు, విభూతి, జపమాల ఇలాంటివి పెట్టుకుంటారు. ఈయన కూడా సన్యాసులు ధరించే, భిక్షుకులు ధరించే ఒక జోలి వేసుకున్నాడు. ఆ జోలిని కకపాల అంటారు. చేతికి ఒక కడియం ఉన్నది, తర్వాత యోగ దండం ఉన్నది, చెయ్యిలా పెట్టుకుని జపమాల దాంతో పెట్టుకుని జపమాల కింద నేలకి తగలకుండా ఉండడం కోసమని దండం తయారు చేసుకుంటారన్నమాట. ఆ దండం ఇలాగా కొట్టిగా ఉంటుంది. ఆ దండము యొక్క అటు ఇటు కోసులకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో చెయ్యి పెట్టుకుని టిక్ టిక్ అని జపమాల తిప్పుకుంటూ జపం చేస్తారు. ఇది ఎంతో అనువుగా ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందన్నమాట, చెయ్యి లాగదు, జపమాల తిప్పచ్చు, ఆ మాల కింద పడదు. ఇలా కాసేపు జపమాల పట్టుకుంటే ఏమవుతుందన్నమాట, చెయ్యి లాగి ఇలా కింద పెడతాం. అదే కర్ర అడ్డం ఉంటే ఇంక కిందకి దిగదు. అందుకని అలాంటి యోగదండం ధరించేవారు. ఆ యోగదండం చంకలో పెట్టుకున్నాడు. ఇంకా దీంతోపాటుగా ఓ బెత్తం కూడా పెట్టుకున్నాడు. కావి కుబుసంబు, కాషాయ వస్త్రాన్ని కుబుసముగా ధరించాడు, చొక్కా కింద ధరించాడు. కుబుసము అంటే చొక్కా. ఆయన ఆ రోజుల్లో కూడా చొక్కాలు వేసుకునేవారు, లాల్చీ వేసుకున్నాడు ఆయన. ఈ లాల్చీ ఎటువంటి లాల్చీ, కాషాయ వస్త్రం, కాషాయ వస్త్రముతో తయారు చేసిన ఓ లాల్చీ వేసుకున్నాడు. జపమాల ఉన్నది. చెవుల రుద్రాక్ష పోగులు చౌకళింప, చెవులకి కుండలములు బదులుగా రుద్రాక్షల యొక్క పోగులు వేసుకున్నాడు. చేతిలో జలకుండిక యునుభూని కమండలం కూడా పెట్టుకున్నాడు. కమండలంలో నీళ్లు ఉంటాయన్నమాట, ఆ నీళ్లతో ఉన్నటువంటి కమండలం కూడా పట్టుకున్నాడు. అటువంటి ఒకనొక మహానుభావుడు అక్కడికి వస్తున్నాడు. ఆయన శరీరం ఇత్తడి రంగులు ఉందిట బాగా తోని ఇత్తడి రంగు, బంగారపు రంగంలా. ఎందుకంటే బంగారము పసుపచ్చగానే ఉంటుంది, ఇత్తడి కాస్త పసుపచ్చగానే ఉంటుంది. ఆ వచ్చేవాడికి బంగారం మీద వ్యామోహం లేనివాడు అవడం వల్ల ఇక్కడ పోలిక కూడా ఆరకోట ఛాయ ఇత్తడి కాంతితో ఉన్నాడు, తళతళ వెరిసిపోతున్న ఇత్తడి రంగుతో ఉన్నాడు. ఆయనకి పెద్దగా పొట్టలేదట, అయినా ఏం చేశాడు, ఆయన కట్టుకున్న వస్త్రాన్ని ఓ పైన ఉన్నటువంటి కండువాలో తీసుకున్నాడు. ఈ కండువా లాంటి చర్మం గట్టిగా వడ్డాణంలా కట్టుకున్నాడు, నడువుకి బిగించి కట్టాడు. నడువుకి ఎప్పుడైతే వస్త్రం కట్టాడో బిగించి, అప్పుడు కొంత పొట్ట కొద్దిగా ఉబ్బిలా పై కనబడుతుంది. మీరు బాగా బెల్ట్ పెడితే అవుతున్నమాట, ఈ పైభాగం పొట్ట కొద్దిగా ఉబ్బి కనబడుతుంది. అక్కళించిన పొట్ట మక్కళించి కొంచెం ఉబికి వస్తుంది. అటువంటి ఒకనొక ఆకారం కలిగిన వాడు, వస్త్రములు కలిగిన వాడు, ఒక సిద్ధ పురుషుడు వచ్చాడు. ఆ వచ్చేవాడు మామూలు సిద్ధుడు కాదు, చేరితద్గేహం ఔషధ సిద్ధుడొకడు. ఔషధ సిద్ధుట, ఔషధములను ప్రయోగించటంలో చాలా గొప్పవాళ్ళు. మహాతపస్సు చేస్తే పసరులు తయారు చేసి ఆ పసరు యొక్క మహిమతో అనేకమైన కార్యములు చేయగలిగేవాళ్ళు. ఆ పసరుతో రాళ్లని బంగారంగా తయారు చేసేవాళ్ళు ఉన్నారు, దానికి పరుసవేది అని పేరు. రాళ్ళు, ఇనుము ఇటువంటి వాటిని బంగారం చేసే విద్య కలిగిన వాళ్ళు వాళ్ళు. అయినా వాళ్ళు అలా చెయ్యరు, బంగారం వ్యామోహం ఉండదు వాళ్ళకి, బండరాళ్లే బంగారం కింద భావిస్తారు. వాళ్ళకు కొంపల మీద వ్యామోహం ఉండదు, తిండి మీద వ్యామోహం ఉండదు, అలా తిరుగుతూ ఉంటారు. ఎవరైనా పెడితే తింటారు, పెట్టకపోతే కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అంతటి వైరాగ్య సంపన్నులు. అటువంటి ఒక ఔషధ సిద్ధుడు అలా వస్తున్నట్ట. ఇలా వస్తున్న ఆ పరమయోగేంద్రుణ్ణి చూచాడు, పులకించిపోయాడు. నాలుగైదు రోజులు ఆలస్యమైతేనే పరమసిద్ధుడు ఒక యోగి మహాత్ముడు మా ఊరు వస్తున్నాడని అదృష్టం పండిపోయిందనుకున్నట్ట. భక్తితో ఎదురుగా వెళ్ళాడు, అమాంతంగా కాళ్ళకి నమస్కారం చేశాడు, చెయ్యి పుచ్చుకున్నాడు. ఆయనకు అలసట లేకుండా ఇంటికి తీసుకొచ్చాడు, గృహం లోపలికి తీసుకొచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టాడు. భార్య బంగారపళ్ళెం తెచ్చింది, బంగారపళ్ళెంలో ఆయన కాళ్ళు పెట్టింది. ఆ తర్వాత ఆవిడ నీళ్లు పోస్తుండగా ఆ వచ్చిన సిద్ధుడి కాళ్ళు రెండు పూర్తిగా కడిగాడు, కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. అర్ఘ్యపాద్యాది పూజనం వాచరించి ఈ విధంగా అర్ఘ్యం పాద్యం మొదలైనవన్నీ ఇచ్చాడు. ఇష్టమృష్టాన్న కలన సంతుష్టు చేసి ఆయనకి ఏవేం పదార్థాలు ఇష్టమో అడిగి అడిగి తెలుసుకుని రుచి కలిగిన పదార్థాలతో భోజనం పెట్టాడు. ఆ తర్వాత ఆయన్ని ఆసనం మీద కూర్చోబెట్టాడు. సన్యాసులు కనుక తాంబూలం వేసుకోరు, సన్యాసులకు తాంబూల సేవనం, పగటిపూట నిద్ర ఇవి నిషిద్ధం గుర్తుపెట్టుకోండి. సన్యాసులు అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే గృహస్థాశ్రమం విడిచిపెట్టి యతి ఆశ్రమంలోకి యత్యాశ్రమంలోకి ప్రవేశించారు కనుక పగటి నిద్ర నిషిద్ధం, తాంబూల సేవనం నిషిద్ధం, అలాగే వింధ్యామరలు వేర్చటం నిషిద్ధం. ఇవన్నీ కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళకి. అటువంటి నియమము కలిగినటువంటి మహానుభావుడైన అందువల్ల ఆయన నిద్రపోడు, తాంబూలం వేసుకోడు కనుక ఆయన్ని కూర్చోబెట్టి ఏమండి కాసేపు విశ్రాంతి తీసుకుంటారా అని అడగక్కర్లేకుండా ఆయన పక్కన చేరాడనమాట. చేరి మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగా మీ పాద పవిత్రామలతో యములు అలఘుద్యోమార్గ జరాంబు పౌన నృత్యములు విన్. మహాత్మా, మీరు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మాటల్లో లేవు, వేద మంత్రాల్లో ఉన్నాయి. అంత ముచ్చటగా ఉన్నాయి మీ మాటలు. మహానుభావులు మాట్లాడితే మాటే మంత్రం అవుతుందండో, మాటే మంత్రం అనే పాట ఇందుకే రాశారు, మీ మాటలు మంత్రంబులు. సందేహం లేకుండా జ్ఞానులు ఏదైనా మాట్లాడితే అది మంత్రంతో సమానం. ఎందుకని, మంత్రం రక్షిస్తుంది, మననం చేయడం వల్ల రక్షిస్తుంది కనుక దానికి మంత్రం అని పేరు. మంత్రం అంటే అర్థం ఏంటి, మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననము చెయ్యడం వల్ల మనల్ని రక్షిస్తుంది, శివా శివానండి రక్షిస్తుంది అది, అందుకని మంత్రం అన్నారు. మహాత్ములు ఏం చెప్పినా అవి మననం చేసుకుంటే మీకు ఉపయోగం, అవి మిమ్మల్ని రక్షిస్తాయి. అందుకే పురాణ వాక్కులన్నీ మంత్రములే. ఓ యోగేంద్ర, నా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు, నువ్వు మాట్లాడే ప్రతి వాక్యము మంత్రమే. మీ కాలు పవిత్రమైనది, మీరు అడుగు పెట్టిన స్థలం సాక్షాత్తు ప్రయాగ త్రివేణి సంగమం. గంగా యమున సరస్వతీ నదుల యొక్క సంగమము ఎంత గొప్పదో మీరు అడుగుపెట్టిన స్థలం అంత గొప్పది. అంటే నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టావు, నా ఇల్లు సాక్షాత్తు ప్రయాగ అయిపోయింది. ఇంక నీ కాళ్ళు కడగ్గా వచ్చే నీళ్లున్నాయే, ఇందాక రాగానే ఏం చేసాం, నీ కాళ్ళు పళ్ళెంలో పెట్టాం కడిగాం, ఈ నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు ఆకాశ గంగా జలం, మహానుభావుల పాదములు కడగ్గా వచ్చిన నీళ్లు గంగాజలంతో సమానమట. అందువల్లే నేను మిమ్మల్ని చూసి సాక్షాత్తు భగవంతుడు వచ్చాడని పొంగిపోతున్నాను. నేను తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను, ఏం లాభం? తీర్థయాత్రలు చేయలేకపోతున్నాను, సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయాను, నిత్యకృత్యాలు విడిచిపెట్టలేను, కర్మానుష్ఠానం మానలేను, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట తప్పలేను, యాత్రలు చేయాలనే కోరికని విడిచిపెట్టలేను. అందువల్ల యాత్రలు చేయలేక ఇంట్లో పడున్నాను. ఎప్పుడైనా మీలాంటి పెద్దవాళ్ళు యాత్రలు చేసి మా ఊరు వస్తే వారి ద్వారా యాత్రల్లో ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి చూశారు అని అన్నీ తెలుసుకుని విని సంతోషిస్తూ ఉంటాను. అందుకే అడుగుతున్నాను, మీరు ఏం చూశారు, ఏ ఏ దేశములను చెరిల్చితిరి, మీరే గిరుబెట్టినారే ఏ పుణ్యవనాళి ద్రింబరితిరి, ఏ ఏ తోయధుల్డాసినారు ఆయా చోటుల కల్గు వింతలు మహాత్మా నాగరింగ్యం పరే. మహాత్మా, మీరు ఏ ఏ కొండలెక్కారు, వెంకటాద్రి, శ్రీశైలం, సోనాద్రి, సహ్యాద్రి, ఇటువంటి ఎన్నెన్నో పవిత్ర పర్వతాలు ఉన్నాయి, అలాంటి పర్వతాల్లో మీరు ఏ ఏ పర్వతాలు ఎక్కారు, ఏ నదులలో స్నానం చేశారు, ఏ తీర్థయాత్ర స్థలాలకు వెళ్ళారు, ఏ దేవాలయాలు సంచరించారు, నైమిషారణ్యం వంటి ఏ అరణ్యాలకు వెళ్ళారు, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఆ విశేషాలన్నీ నాకు చెప్పండి. మౌనినాథ కుటుంబ జంబాల పటల ముద్దరింపంగ ఔషధ మొండుగలది యుష్మదంగిరి రజోలేశమొకటి దక్క. మునీశ్వర, ఈ కుటుంబం బురద, ఈ సంసారం ఒక బురదట, మామూలు బురద కాదు, ఏకంగా బురదల సమూహం. అన్ని బురద గుంటలు అనుకోండి, ఒక బురద గుంట అయితే ఈ పక్క నుంచి వెళ్ళి తప్పుకుంటాం, కానీ ఒక చోట వరసపెట్టి అన్ని బురద గుంటలే ఉన్నాయి. ఈ బురద గుంటలు ఎన్నెన్ని దాటుతాం, ఒకటి దాటితే ఇంకోటి, ఒకటి దాటితే ఒకటి, ఎక్కడో చోట బురద గుంటలో రొచ్చులో పడిపోయి ఇక పైకి రాలి, ఊబి గుంటలు అవి. అందుకని కుటుంబం రొచ్చు గుంటలు, బురద గుంటలు, ఊబి గుంటలతో సమానం. ఈ ఊబి గుంటల నుంచి రక్షించాలంటే ఎవరు రక్షిస్తారు? ఎంత అందంగా చెప్పాడు తెలుసా, మౌనినాథ కుటుంబ జంబాల పటల అన్నాడు. జంబాలము అంటే మురికి, బురద, పటలం సమూహం. ఇందులోంచి మగ్న మునిగిపోయాం మేము, పూర్తి బురదలో ఇక్కడ దాకా కూరుకుపోయాం, ఏదో కొద్దిగా ఊపిరాడుతోంది, లేకపోతే ఎప్పుడో పోయేవాళ్ళం. అంటే మేము సంసారంలో ఉండి రోజు రకరకాల బాధలు పొందుతున్నామని అర్థం. పూర్తిగా చచ్చిపోతే ఎలాగో మాట్లాడలేంగా, ఈ కష్టాలు అనుభవిస్తున్నాం, మరణించం, బ్రతకం, ఎప్పటికైనా ముక్తి లభిస్తుందా అనే ఆశతో ఉన్నాం. అలా ఈ సంసారం అనే కష్టాలని బురదలో కూరుకుపోయిన మమ్మల్ని ఎవరుద్ధరిస్తారు? మీలాంటి మునీశ్వరుల పాదధూళి తప్ప. అందుకే మీ పాదధూళి ఆచరిస్తున్నాను. మహాత్ములని సేవించి వారి కాళ్ళ కింద ఉన్న దుమ్ము తీసుకుని ఆ దుమ్ము నెత్తి మీద వేసుకుంటే ఈ బురదలోంచి బయటకు వస్తా అంట. మీకు రహస్యం ఏంటంటే, బాగా బురద ఉందనుకోండి, ఈ బురద గట్టిపడడానికి ఏం చేస్తాం, గమేళాలతోటి వాటితోటి మట్టి పట్టుకొచ్చి అందులోకి వస్తారు. పూర్వకాలంలో ఏం చేసేవారు, వీధంతా బాగా బురద బురద వచ్చైపోతే అటు ఇటు కదలడానికి గట్టి మట్టి అందులోకి వస్తారు, ఏ కంకరో ఇలాంటిది. మహానుభావుల పాదధూళి అటువంటి గట్టి మట్టి, ఆ గట్టి మట్టి ఇంత పడితే ఈ బురద గట్టి పడిపోయి అందులోంచి మేము బయటికి రాగలుగుతాం. మళ్ళీ ఆ గట్టి పడ్డంలో పేకదాకా కూరుకుపోయి సిమెంట్ అయిపోయినట్టు కాదు, క్రమంగా బయటికి రావడానికి పనికొచ్చే మట్టి మీది. ఈ సంసారం అనే బురదలో కూరుకుపోకుండా కాపాడే మహానుభావులు మీరు, మీ పాదధూళి నా శిరస్సును ధరిస్తే తరిస్తాను నేను. అందుకు అడుగుతున్నాను, పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ విరుటయు సకల కల్మషహరంబ కానవేడదనని నన్న మౌని వర్యుడు ఆదరాయత్త చిత్తుడై అతనికని. మేము స్వయంగా వెళ్ళి సేవించలేకపోతున్నాం. రోజు అందరిలాగా తీర్థయాత్రలకు వెళ్ళాలని నాకు అనిపిస్తుంది, కానీ వెళ్ళే అవకాశం లేదు. అందుకే నీ ద్వారా వినాలనుకుంటున్నాను. శాస్త్రం ఏమంటోంది, తీర్థయాత్రలకు వెళ్ళలేనివాడు వెళ్ళిన వాడిని పిలిచి తీర్థయాత్ర విశేషాలు తెలుసుకోమంటోంది. అలా తెలుసుకోవడం ఉందే పుణ్యయాత్రల యొక్క మహిమ వినడం సకల కల్మషహరంబ సకల పాపాలని తొలగిస్తుంది. పుణ్యయాత్రలకు వెళ్ళడం వల్ల ఎంత ఫలితమో, యాత్రల గురించి శ్రద్ధగా తెలుసుకోవడం కూడా అంత పుణ్యమే. కాబట్టి ఎప్పుడైనా మనకి యాత్రా విశేషాలు ఎవరైనా చెబితే వినండి, కనీసం వెళ్ళలేకపోయినా వినడం కూడా సకల పాపాలని తొలగిస్తుంది. అందుకే అడుగుతున్నానంటే అప్పుడు ఆయన నవ్వి, అంటే సంసారంలో ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు, సన్యాసులతో గొప్పవాడనే భ్రమలో ఉన్నావని ఆయన, ఆ భ్రమ ఎప్పుడూ పొందకు. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క మార్గం పెడతాడు. అందరూ సన్యాసులైతే ఈ సంసారంలో ఎక్కడి నుంచి వస్తారు? అసలు నేను సన్యాసినైనా నన్ను కన్నవాళ్ళు సంసారంలో విషయం మర్చిపోకు. కాబట్టి నా మార్గం నాది, నీ మార్గం నీది. ప్రతి వ్యక్తి సంసారం విడిచిపెట్టి పెడితే అది పరమ ద్రోహం కూడా అవుతుంది, బ్రహ్మ సృష్టికి అది విరుద్ధంగా నడుచుకోవడంతో సమానం. కొంతమంది ఎన్నో జన్మల్లో సంసార సుఖాలు అనుభవించి వైరాగ్యం పొంది పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో పుట్టుకతో సన్యాసులు అవుతారు. మేమంతా కూడా ఒకప్పుడు సంసారాలు అనుభవించిన వాళ్ళమే, ఎన్నో జన్మలెత్తి ఇప్పుడు సన్యాసులు అయ్యాం. నువ్వు కూడా ఏదో ఒక జన్మలో సన్యాసి ఇవ్వవచ్చు, లేదా గృహస్థాశ్రమంలో ఉండి తరించవచ్చు. వశిష్ఠుడి వంటి మహర్షులు గృహస్థాశ్రమంలో ఉండి తరించారు. కాబట్టి కేవలం సన్యాసి ఏదో ముక్తి పొందుతాడు, సంసారంలో ఉన్నవాడు ముక్తి పొందడు అనే భ్రమను ముందు విడిచిపెట్టు. ఇంకా మరొక మాట, అసలు శాస్త్రం ముందు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ముక్తి, తర్వాతే సన్యాసికి ముక్తి అవుతుంది అంటోంది. కృష్ణుడు కూడా అదే చెప్పాడండి భగవద్గీతలో, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశేష్యతే. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, సన్యాసి కర్మయోగి ఇద్దరూ గొప్పవాళ్ళే. కర్మయోగి అంటే మనలా గృహస్థాశ్రమ స్వీకారం చేసి మన పనులు మనం చేసుకునేవాళ్ళం, మన పనులు మనం చేస్తూ సాధ్యమైనంత వరకు ఇతరులకు అపకారం చేయకుండా వీలుంటే అంత ఉపకారం చేస్తే అటువంటి వాడిని కర్మయోగి అంటారు. పాపాత్ముల్ని కర్మయోగి అంటారనుకోండి, వాడు మర్మయోగి. కాబట్టి కర్మయోగి అవ్వాలి అంటే గృహస్థాశ్రమంలో ఉండాలి, చేసే పనులు తనకి ఇతరులకి లోకమునకు ఉపయోగపడాలి. ఈ పనులు చేసేటప్పుడు దురాశ ఎక్కువ ఉండకూడదు, అలాంటివాడు కర్మయోగి. సన్యాసి కర్మయోగి ఇద్దరూ గొప్పవాళ్ళైనా సన్యాసి కంటే కర్మయోగి గొప్పవాడు. ఎందుకని? సన్యాసి తనను ఉద్ధరించుకోవడానికి రహస్యంగా సంసార బంధం విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు అందరికీ, కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అలా కాదే. ఒక వ్యక్తి పంట పండించాడు, ఆ పంట తను ఒక్కడే తినడం లేదుగా, ఎంతమందికి అన్నం పెడుతున్నాడు, ఎంతమందికి అన్నం పెట్టే పుణ్యాత్ముడు అవుతున్నాడు. ఒకడేదో ధాన్యం తెచ్చాడు, ఆ ధాన్యం ఇతరులకు ఉపయోగపడుతోంది. ఒకడు మంచినీళ్ళు తవ్వించాడు ఓ బావిని, ఆ బావిలో నీళ్ళు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. ఒకడు కూరగాయలు పండించాడు, ఒకడు రోడ్డు వేశాడు, వాడు బట్ట అల్లాడు, వాడు కండువా వేశాడు. ఎంతమంది ఎన్ని పనులు చేస్తే ఈ గృహస్థాశ్రమాల్లో ఉన్నవాళ్ళు పెడుతున్నారు, ఈ సన్యాసులు పెడుతున్నారు. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసి ప్రజల్ని పోషిస్తున్నాడు. ఈ పోషించే వాళ్ళంతా యోగులు. మన వేదాలు పురాణాలు ఏం చెప్పాయి తెలుసా? ఈ మొత్తం కుల వృత్తులు చేస్తూ అన్ని పనులు చేసే ప్రతివాడు ఒక యోగిట. అందరూ యోగులే. ఒకడు వస్త్రము వేసే యోగి, ఒకడు అన్నం పెట్టే యోగి, పరబ్రహ్మ యోగిటి వాడు. రైతు అంటే పరబ్రహ్మ అన్నారండో, అందుకే రైతుకి ద్రోహం చేసిన వాడికి మహాపాపం అని చెప్పారు పురాణాల్లో. ఇటువంటివి మనం చెప్పడం మానేసి ఎంతసేపు చెక్క భజనే చేస్తున్నాం. కానీ మహానుభావులు పౌరాణికులు ఎంతో గొప్ప సూక్ష్మాలు చెప్పారు. ఓ చెప్పులు కొట్టించి ఇచ్చాడు, ఆయన వల్ల నువ్వు ఎండలో కాళ్ళు కాలకుండా నడుస్తున్నావు. కాబట్టి వాడు ఏం చేశాడు, నీకు పాదసౌఖ్యం కలిగించిన ఒక చర్మకార యోగిట అతను, అదొక యోగి. ఒక డప్పు కొట్టాడు, తద్వారా నీకు ఆనందం కలిగించాడు, అతడు ధ్వనియోగి. ఒకడు సంగీతం వాయించాడు, వాడు కళాయోగి. వీళ్ళంతా యోగులు. వీళ్ళందరినీ కలిపి కర్మయోగులు అంటారు. ఈ కర్మయోగులు సన్యాసుల కంటే చాలా గొప్పవాళ్ళు. సన్యాసికి కర్మయోగికి ఒక తేడా ఉన్నది. గృహస్థాశ్రమంలో ఉన్న ఈ కర్మయోగి చిన్న పొరపాటు చేస్తే వాడికి ఎక్కువ నష్టం ఉండదట. మనం ఎవరైనా మనం పాపం చేస్తే ఆ పాపం ఎక్కువ శిక్ష మనకివ్వదు. యమధర్మరాజు గారు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చేసిన పాపమునకు తక్కువ శిక్షిస్తాడు. సన్యాసి పొరపాటు చేస్తే మాత్రం దానికి తిరుగులేని మహాపాపం అంటది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఉదాహరణకి ఒక కామం అనే ఒక జబ్బు వచ్చింది అనుకుందాం. ఒక ఎవడకన్నా కాముకుడు అయ్యాడు, వీడు గృహస్థాశ్రమంలో ఉంటే వాడికి వంద కొరడా దెబ్బలే కొడతాట. అదే సన్యాసి కనుక కామపూరితుడయ్యాడా, ఇంకా వాడికి వేసే శిక్షలు ఎన్నున్నాయో లిస్టు చదివితే పిచ్చెక్కిపోతుంది మనకి. అందుకే సన్యాసం కంటే గృహస్థాశ్రమం గొప్పదన్నారు. సన్యాసి ఈ పూట నాకు చామదుంపలు వేపుడు తినాలి అని అనుకున్నాడా, వాడికి మలమూత్రాలు ఆహారంగా ఇస్తాట. చూసారా మీరు యమదండంలో చెప్పాడు. అదే నీకో నాకో ఈ పూట చామదుంపలు మంచి నెయ్యిలు కరకర వేయించుకొని ఇంత కారం వేసుకు తిందామంటే అసలు దోషమే కాదట. మనకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి, రేపు పొద్దున మీకు ఎప్పుడైనా పులిహార తినాలనిపించిందంటే, ఏమండి హరిప్రసాద్ గారు రేపు ప్రసాదంలో వాయించి పులిహార టాపులు వేపి పోపు పెట్టించినట్టే మీకేం దోషం కాదు, పుణ్యం ప్రసాదం కనుక అంటే రోజు అడక్కండి వాళ్ళు. ఏదో అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి అడగండి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న మనం పులిహారు అడిగితే మనకు కొంపవలగదు. ఈ రుచులు తినాలనే కోరిక సన్యాసంలో ఉన్నవాడికి వస్తే అక్కడ దెబ్బతింటాడు. సన్యాసి నాకు మంచి ఇడ్లీ కావాలి, అదేదో పనస ఆకులు కుట్టి అందులో ఇడ్లీ పిండేసి ఉడకబెట్టి చట్నీ కావాలి ఇలాంటి కోరికలు కోరకూడదట. ఎంత తేడా సన్యాసికి, ఎందుకంటే వాడికి నియమం ఉంటేనే సన్యాసి అవుతాడు గనక. కాబట్టి నాయన, మీ గృహస్థాశ్రమం వాళ్లే మా సన్యాసులు పోషించి ఇన్ని ఆశ్రమాలు నడుపుతున్నారు. అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు యోగి, యోగి చాలా తొందరగా ముక్తి పొందుతాడు. కెల్లకుల్లనున్న తంగెట్టి జున్ను గృహమేధి యజమానుడంక స్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు కడలేని అమృతం పునడబావి సంసారి సవిధ వేరునగంపు భవన భర్త మరుదేశ పథ మధ్యమ ప్రప మరుదేశ పథ మధ్యమ ప్రప కుటుంబి ఆకటి కొదవు సస్యము కుటుంబి బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణ కావధూత కాపాలికాద్యనాదులకు గాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే. ఇంత లిస్టు చెబితే కానీ ఇంకా అర్థం కాదని అంత ప్రశంసించాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. నాయన, సంసారంలో ఉన్నటువంటి యజమాని ఎటువంటి వాడో తెలుసా? పక్కనే పెట్టుకున్న తంగేటు జున్ను, తంగేటు జున్ను అంటే తంగేడు అని ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి తేనె పట్టు పడుతుంది. ఈ తేనె పట్టు చాలా రుచిగా ఉంటుంది. తంగేడు అనే చెట్టుకి పట్టిన తేనె పట్టు చక్కగా పీకి ఆ తేనెంతా గిన్నెలో పోసుకుని నీ పక్కన పెట్టుకున్నావు అనుకో, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తాగచ్చు. సంసారంలో ఉన్నవాడు పక్కనే పెట్టుకున్న ఆ తంగేటి తేనె పట్టు లాంటి వాడు. తొడ మీద పెట్టుకున్న క్యాష్ బాక్స్ రెడీగా ఉంది. మళ్ళీ ఏటీఎం కార్డులు అంటే అది గొడవ, అది పెద్ద గొడవ. పేరుకి ఏటీఎంలే కానీ అందులో ఏ ఏటీఎంలు అన్నీ ఓటీఎంలే. కాబట్టి ఈ బ్యాంకు వాళ్ళని నమ్మలేక వస్తున్నాం ఈ మధ్యకాలంలో. అదే మీకు అన్ని చక్కగా 2,000, 500 అది పాతవి, రద్దు చేయబడనవి కాకుండా కొత్తవి ఓ పెద్ద పర్సులో పెట్టుకుని ఆ పర్సు తొడ మీద పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2,500 కదా, కాబట్టి హాయిగా వాడుకోవచ్చు మనం. ఒక 2,500 కదండి, కాస్త 100 చిల్లర కూడా కావాలి. అనేక రకాలైనటువంటి కాయిన్లు నోట్లు కలిగినటువంటి డబ్బు కలిగిన పెట్టెటువంటిదో, తొడ మీద ఉన్న పెట్టెటువంటిదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అటువంటి వాడని చెప్పాడండి ప్రవరుడితోటి సిద్ధుడు. అంకస్థిత అర్థపేటి, అంకము అంటే తొడ, తొడ మీద ఉన్న అర్థపేటి అంటే డబ్బు పెట్టిట. పూర్వం క్యాష్ బాక్స్ అని పెట్టుకునే చక్క గళ్ళా పెట్టలు అవి ఉండేవి కదా, ఇప్పుడు గళ్ళా పెట్టలు ఏమి లేవు. అన్నీ కార్డులు కిష్ కిష్ అని గీకేస్తున్నారు. ఈ కార్డే వీడికి చేతిలో యుద్ధానికి వెళ్ళేవాడి చేతిలో స్వార్డ్లా తయారైంది. కాబట్టి అంకస్థిత అర్థపేటివాడు. దొడ్లో బాగా పండిన కల్పవృక్షం ఉంటే ఎంత లాభం? కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కల్పవృక్షమా నాకు ఇది ఇమ్మంటే అది ఇస్తుంది. అది కూడా పండిన పెరటి వృక్షం, కల్పకం ఎలాంటిదో యజమాని అటువంటి వాడు. దొడ్లో కల్పవృక్షం ఉంది, దాని పళ్ళు కాసాయి, ఆ పళ్ళు బాగా పండున్నాయి, పండిన పండు తింటే మనం ఏమంటే అది అవుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నాడు అటువంటి వాడు. దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు, మీకు దొడ్డు ఉందనుకోండి, ఆ దొడ్లో కామధేనువుని పట్టుకొచ్చి కట్టేస్తే ఎంత లాభం? వేల్పు అంటే దేవత, గిడ్డి అనగా ఆవు, వేల్పు గిడ్డి దేవతలు ఆవు అంటే కామధేనువు, కాపు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దొడ్లో ఉన్న కామధేనువుట. కామధేనువు మన దొడ్లో కట్టాడంటే ఇంద్రుడు ఇంకా మనం ఏం కావాలంటే అది ఇవ్వకుండా ఉంటుందా? ఎప్పుడు ఇస్తాడా ఇంద్రుడని నేను చూస్తున్నాను. పొరపాటున ఒక్కసారి ఇంద్రుడు దొరకాలి, మా దొడ్లో కట్టించేసుకుంటాను, దేవుడి దేవుడు నాకు దొడ్డు ఉంది, అప్పుడు నేను ఏమడుగుతాను, కాశీలో నాకు ఎక్కువ వద్దు, ఓ 1,000 గజాల స్థలం ఇప్పించంటాను. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏమడిగితే తీస్తున్నది. దొడ్లో కామధేనువుని కట్టుకోవడం ఎటువంటిదో గృహస్థాశ్రమంలో ఉన్నవాడి బ్రతుకు అటువంటిది. అంటే ధర్మాచరణ వీడే చేయగలడు. మరుదేశ పథ మధ్యమ ప్రప, ప్రప అంటే చలివేంద్రం. ఎడారిలో చలివేంద్రం ఉంటే ఎంత లాభం? మంచి వేసవి కాలంలో ఎడారిలో గజగజలాడిపోతున్నప్పుడు, మంచినీడు లేక బాధపడుతున్నప్పుడు చలివేంద్రం పెట్టి రండి బాబు అని కొండలో ఉన్న చల్లని నీళ్లు పోస్తే ఎంత ఆహ్లాదం పొందుతాం. ఎడారిలో చలివేంద్రం లాంటి వాడు కుటుంబంలో ఉన్నవాడు. ఆకటి కొదవు సస్యము కుటుంబి, సస్యం అంటే వండి సిద్ధంగా ఉన్న పంట. బియ్యం ఉంది, బియ్యం ఉంటే ఉపయోగం లేదు, చక్కగా కుక్కర్లో పెట్టి వండేసి రెడీగా ఉంచారు, వేడివేడిగా ఉంది అది. పక్కన పప్పు పెట్టారు, మంచి ఏ డాల్డా కాకుండా ఒరిజినల్ నెయ్యి పెట్టారు, మళ్ళీ పకోడీలు పెట్టారు, వడియాలు పెట్టారు, అప్పడాలు పెట్టారు, గోంగూర పులుసు పెట్టారు, ఏవో రకరకాల పదార్థాలు ఇవన్నీ అక్కడ పెట్టి తినండి అంటే ఏ వాడికి ఎంత ఆనందం కలుగుతుంది, ఆకలితో ఉన్నవాడికి. అది కూడా మళ్ళీ అక్కడ ఏమన్నాడంటే, శుభ్రంగా ఉపన్యాసానికి ముందు వాయిడ్లీ తిన్నవాడికి ఇప్పుడు ఏం పెట్టిన ఉపయోగంలా, ఆకటి కొదవు సస్యము కుటుంబీ అనడం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి వాడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మంచి ఆకలితో ఉన్నప్పుడు సిద్ధం చెయ్యబడి ఎదురుగుండా ఉన్నటువంటి భోజనముతో సమానం. ఇంకా బధిరా చెవిటివాడికి, పొంగు కుంటివాడికి, అంధ గుడ్డివాడికి, భిక్షుకులకి, బ్రహ్మచారులకి, జడలు ధరించే వాళ్ళకి, పరివ్రాజకులకి, అతిథులకు, క్షపణకులకు, అవధూతలకు, కాపాలికులకు, అనాథులకు, వీళ్ళందరికీ దిక్కు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. ఇన్ని రకాల మనుషులు బతుకుతున్నారంటే ఒక్క మనిషి ఆయన ఉన్నారు. ఈ గుడ్డివాడికి గుడ్డివాడికి ఎంతమందికి అన్నదానం చేస్తున్నారు, ఎంతమందికి ఆసుపత్రి ద్వారా ఒక ఉపకారం చేస్తున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ ఆసుపత్రిలో పాప వాళ్ళు ఎవరో నానా రకాలుగా చాకరీలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు, వైద్యం కోసం వస్తారు. వచ్చిన వాళ్లతో పాటు వచ్చేటటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళకి అన్నం పెట్టేది ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. వాళ్ళ అబ్బాయి రోజు ఎంత అన్నం పెడుతున్నాడో, మరి ఇప్పుడు అటువంటి వాడైనా గొప్పవాడంటే అతడు సన్యాసుల కంటే గొప్పవాడు. ఈ మాట నేను చెప్పలా, ఇప్పుడు సిద్ధుడు చెప్పాడు. ఇలా ఎంతోమంది కష్టాలలో ఉన్న భిక్షుకులకి వీళ్ళందరికీ ఇంత అన్నం పెట్టేటటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఉన్నాడే, అతడు మహానుభావుడు, వాడికి ఎవ్వరూ సాటి రాదు. కాబట్టి గార్హస్థ్యమునకు సరియే, గృహస్థాశ్రమానికి సాటి వచ్చేది ఏది లేదు, ఏది సక్రమంగా ఉంది, లేకపోతే అదే ప్రమాదం. ఇప్పుడు అర్థమైందా, నువ్వేం బాధపడకు. ఇంకా నేను ఏమేమి చూశానని అడిగావు, ఏమేమి చూశానో చెప్పడానికి ఒకరోజు రెండు రోజులు చాలదు, అన్నీ చూశాను. అసలు నేను చూసినవి నేనే వర్ణించలేనంత కాలం పడుతుంది. ఓ చతురాస్య వంశ కలశోధతి పూర్ణ శశాంక తీర్థయాత్రాచనశీలినై జనపదంబులు పుణ్య నదీ నదంబులు జోచితి అందునందుగల చోద్యములను కనుగొంటి ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వతి చాచలంబుగన్. ఓ విప్రవంసోత్తమ, తీర్థయాత్రలు చెయ్యాలనే కోరికతో, దృఢమైన నిశ్చయంతో నేను తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టాను. ఎన్ని చూశానో లెక్కలేదు. మనుష్యులు తిరిగే ప్రదేశాలు తిరిగాను, జనపదాలు అంటే మనుష్యులుండే ఊళ్ళు, మనుష్యులు లేని అడవులు చూశాను, పుణ్యమైన నదులు చూశాను, గంగా గోదావరి మొదలైనటువంటి దివ్యమైన నదులన్నీ తిరిగాను, నర్మద తపతి గోమతి ఇటువంటి నదములలోనూ స్నానం చేశాను, అక్కడక్కడున్న విశేషాలు చూశాను, పటీరాచలం పశ్చిమాచలం హిమాచలం పూర్వదిశాచలం, పూర్వదిక్కు అంటే తూర్పు, తూర్పు దిక్కున ఉదయాద్రి అని ఒక పర్వతం ఉన్నది, సూర్యుడు ఉదయించేటటువంటి ప్రాంతం అంటే జపాన్ ప్రాంతం, ఆ ఉదయాద్రి ప్రాంతానికి వెళ్ళాను. హిమాచలం ఉత్తరం దిక్కునున్న హిమాలయ పర్వతాలు చూశాను, పశ్చిమాచలం చూశాను అస్తాద్రిని, పటీరాచలం దక్షిణం వైపున్న మలయ పర్వతం వంటివి చూశాను. పటీర అచలము అంటే దక్షిణం దిక్కులో ఉన్న కొండ. ఈ నాలుగు కొండల మధ్యలో ఉన్న భూమండలం అంతా తిరిగాను, అంటే తూర్పు నుంచి పడమర దాకా, ఉత్తరం నుంచి దక్షిణం దాకా మొత్తం తిరిగేశాను. ఎన్నెన్ని క్షేత్రాలు చూశాను, కేదారేసు భజించి తిన్ కేదారం వెళ్ళాను, అక్కడున్న జ్యోతిర్లింగం కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన్ని సేవించాను, ఆయన్ని భక్తితో అర్చించాను. భజించుట అంటే సేవించుట అని అర్థం, భజ సేవాయాం. కాబట్టి నిజానికి భజించుట అని అంటే అర్థం ఏమిటనమాట, సేవించుట, భజ గోవిందం అంటే గోవిందుడిని సేవించరా అని అర్థం. ముందుగా ఆయన ఎత్తుకోవడమే కేదారేశు భజించి తిని, కేదారేశ్వరుణ్ణి జ్యోతిర్లింగంతో నా యాత్ర మొదలయ్యింది, కేదారేశ్వరుణ్ణి చూశాను. శిరమునం కీలించి తిని హింగుళా పాదాంభోరుహములు, ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది హింగుళాదేవి. ఈ మధ్యనే దాన్ని చాలామంది యూట్యూబ్లో వాటిలో పెట్టారు, వాట్సాప్లో పంపుతున్నారు. హింగుళాదేవి ప్రస్తుతం మన దురదృష్టవశాత్తు పాకిస్తాన్ విడిపోయింది, అందులో గడిపోయింది. ఆ హింగుళాదేవి అమ్మవారు అన్నమాట, అమ్మవారి యొక్క 108 పీఠాల్లో ఒక పీఠం. ఈ హింగుళ అని పేరు కలిగిన అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి తల ఆవిడ పాదాలని తాకేలా చేసేట, అందుకే చెప్పాడు శిరమునన్ కీలించి తిన్, నా తలకాయని తాకించాను. దేనికి తాకించాను, హింగుళా పాదాంభోరుహముల్, హింగుళాదేవి యొక్క పాద పద్మములకు నా తల తగిలించాను అంటే ఆవిడ దర్శనం చేసుకుని ఆవిడ విగ్రహం యొక్క పాదాల మీద తలెలా పెట్టి నమస్కరించాడు. ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించితిన్. ఆ తర్వాత ప్రయాగ వెళ్ళాను. ప్రయాగలో మాధవుడు ఉన్నాడుగా, ప్రయాగే మాధవశ్చైవ అని. ప్రయాగలో మాధవుడు అనే పేరుతో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అమ్మవారైతే ప్రయాగే మాధవేశ్వరి, లక్ష్మీదేవి అక్కడ మాధవేశ్వరి అనే పేరుతో 108 శక్తిపీఠాల్లో ఒకటి, 18 శక్తిపీఠాల్లో ఒకటి. అటువంటి ప్రయాగ వెళ్ళి మాధవుణ్ణి మాధవేశ్వరిని చూచాను. ఆ పద్మాక్షుణ్ణి విష్ణువుని సేవించాను. యాదో నాథ సుతా కళత్ర బదరీ నారాయణు గంటి ఈయా దేశం బననేల చూచితి సమస్తాశావకాశం బుల. యాదహ అంటే జలజంతువులు, నీళ్లు. యాదోనాథుడు జలజంతువులకి, నీళ్లకి నాథుడు అంటే వరుణదేవుడు, సముద్రుడు. కాబట్టి యాదోనాథుడు అంటే సముద్రుడు. ఆయన యొక్క సొత కూతురెవరు? సముద్రుడి కూతురు లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి భార్యగా కలిగిన వాడు అంటే విష్ణువు. యాదోనాథ సుతాకళతృ లక్ష్మీవల్లభుడైనటువంటి బదరీనారాయణు గంటి. బదరీనారాయణ దర్శనం చేసుకున్నాను. లక్ష్మీనారాయణుడు ఆయన, లక్ష్మీవల్లభుడైన నారాయణుడు బదరి అనే క్షేత్రంలోకి వెళ్ళి తన శరీరమును రెండుగా విభజించుకున్నాడు. ఒక భాగం నరుడిగా, ఒక భాగం నారాయణుడిగా అయ్యింది. ఈ ఇద్దరూ కలిసి నరనారాయణుడనే పేరుతో బదరీ క్షేత్రంలో తపస్సు చేశారు. ఆ తర్వాత నారాయణునికి వేదవ్యాసాదులు గుడి కట్టారు. ఆ నారాయణుణ్ణి చూశాను, బదరీనారాయణుణ్ణి. ఇంతెందుకు ఈ యా దేశం బననేల? ఈ దేశం చూశాను, ఆ దేశం చూశాను, ఈ ఊరు చూశాను, ఆ ఊరు చూశానండి. ఎందుకు? చూచితి సమస్త ఆశావకాశంబులను, నేను అన్నీ చూశాను. ఆశ అంటే దిక్కు, సమస్త ఆశ అన్ని దిక్కుల యొక్క అవకాశం చివరిదాకా వెళ్ళేట, అన్ని దిక్కులు తుదముట్ట చూశాను, మొత్తం దిక్కుల చివరిదాకా దిగంతముల వరకు వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి ఆయన విజృంభించి చెప్పాడండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కవులు పద్యాల్లో వర్ణించలేక పద్యం బదులు గద్యం రాస్తారు. అల్లసాని పెద్దన గారు మహానుభావుడు ఒక అద్భుతమైన గద్యం రాశాడు, ఈ తీర్థయాత్రల యొక్క వర్ణన. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ, లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషపణికి నేను లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటికా వేళ్లదేలా లతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువ ఇయది అకటకట వికట కూట కోటి విటంక శృంగాటకాఢోకమాన జరదిందు బింబగల నమృత దుర్దినాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్వాంతి చింతించిన మేనం బులకలిప్పుడు వడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేలదైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలసంబగు మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదజలశ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పదభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగునుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేటి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబుల గనుంగొంటి నరుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ఠు గండయగుడు ప్రవరుండు అతనికి ఇట్లనియే. ఇది ఆయన రాసిన వచనం. నాకు అనుమానం చదివినందుకు కొట్టారా, ఇక ఆత్మను కొట్టారా? సరే, మొత్తం మీద ఎందుకు కొట్టినా చెప్పచ్చేటట్టు అంత అద్భుతమైన ఒక గద్యంలో వర్ణన చేశాడు ఆయన. నాయన, నేను చూసిన తీర్థయాత్ర విశేషాలు వర్ణించడం శేషపణికినైనా లెక్కింప శక్యంబే అన్నాడు. ఆదిశేషుడు కూడా, ఆదిశేషుడికి 1000 పడగలు ఉన్నాయి, 2004 ఉన్నాయి, ఆయన కూడా లెక్కించలేడు అని మొదలుపెట్టి చెప్పాడు. ప్రారంభంలో మొదట ఏమన్నాడో తెలుసా? సూర్యభగవానుడు తూర్పు దిక్కును ఉదయించాడు, దానికి ఉదయ పర్వతము అని పేరు. ఆ ఉదయ పర్వతం దగ్గర సూర్యుడి రథం పైకొచ్చింది. సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలకి పైన చామరములు కట్టారు. మీరు గుళ్ళో చూసారుగా చామరములను వేస్తారు, ఆ చామరములు వేళ్లాడుతున్నాయి. చామరములు అంటే ఏంటి? చమరీ మృగముల యొక్క వెంట్రుకలు. ఇంతలో ఉదయ పర్వతం మీద ఉన్న చమరీ మృగాలు సూర్యుడి యొక్క రథాన్ని చూశాయి, రథం మీద ఉన్నటువంటి గుర్రాలను చూశాయి, గుర్రాలకి పైన కట్టబడి ఉన్న ఈ చామరములను చూశాయి. చూసి తెల్లబోయి, ఇదేమిటి, మనం ఇక్కడ కదా ఉన్నాం, మన వాళ్ళు ఎవరో పైన ఉన్నట్టున్నారే, మన వాళ్ళ తోకలు వెళ్ళాడుతున్నాయి, అంటే ఈ చామరం తోకనుకున్నాయి, చమరీ మృగములు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాయేమో, ఆ పైన నుంచి వెళ్ళలాడేస్తున్నాయేమో తోకలు అనుకుని మన వాళ్ళని చూద్దామని ఆనందంతో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడికి పోతుంది, అందుకని మన చమరీ మృగములట అని నిక్కి మెడలెత్తి చూడడం మొదలెట్ట. ప్రేక్షణ అంటే చూడాలనేటటువంటి ఈక్షణ క్షణ ఉద్గ్రీవ చమర సముదయం, ఇలా మెడలెత్తి ఆ పైన ఉన్నటువంటి సూర్యభగవానుడి రథానికి ఉన్నటువంటి చామరములను ఆశ్చర్యకరంగా చూస్తున్నాయి. అక్కడికి నేను వెళ్ళా, వెళ్ళి ఓహో ఉదయ పర్వతం అంటే ఇలా ఉంటుందా, ఇక్కడ మెరుపు తీగలు ఉంటాయి, ఇక్కడ చమరీ మృగాలు ఉంటాయి, వీటి తోకల్నే వీటి వెంట్రుకల్నే చామరములుగా వాడతాం, ఇక్కడికి సూర్యుడు మొట్టమొదట వస్తాడు, సూర్యుడు ఉదయించే ప్రదేశం ఇది, అందుకే దీనికి ఉదయాద్రి అని పేరు. ఉదయాద్రినే జపాన్ భాషలో నిప్పాన్ అంటారన్నమాట, సూర్యోదయ ప్రాంతం అనుకుని చూశాను. ఇంకా అక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి, అవి ఆదిశేషుడు కూడా వర్ణించలేడు అని ఒకటి చెప్పాడు. రెండోది ఏం చెప్పాడో తెలిసిన, మలయ పర్వతం దగ్గరికి వెళ్ళాట ఆయన. ఈ మలయ పర్వతం ఎటువంటిదో తెలిసిన, శివుడి మెడలో వాసుకి అని ఒక సర్పం ఉన్నది. ఈ వాసుకి 1000 పడగలు ఉంటాయి, ఎప్పుడు చూసినా శివుడి మెడలో ఉంటాడు. వాసుకి కంఠభూషణం, శివుడికి మెడలో ఆభరణం వాసుకి. ఈయనకి పెళ్ళయింది, భార్యలు 116 ఉన్నారు. పెళ్ళయిన తర్వాత ఒక్కనాడు కూడా భర్త మొహం చూడడానికి కుదరట్లేదట వాళ్ళకి, ఎందుకని ఎప్పుడు చూసినా ఆయన 24 డ్యూటీ అయింది, 24 ఆ మెడలోనే ఉంటాడాయే పద్మాగర్ గారి తీర్థయాత్రలాగా. దాంతో ఏమవుతుంది, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు ఆయన. మెడలో ఎప్పుడూ శివుడి దగ్గరే ఉండడం వల్ల భార్యలు అయ్యో పెళ్ళయిందన్న పేరే కానీ ఒక్కనాడు భర్త ఇంటికి రాడే అని భర్త మీద విరహం పెంచుకున్నారు. ఈ విరహం వల్ల తాపం వచ్చింది, వాడి శరీరం వేడెక్కింది, అసలే పావులట. ఈ విరహతాపం తగ్గాలి, తగ్గాలంటే ఏం చెయ్యాలి అని శివుడిని అడిగాయట. శివుడు అన్నట్ట, ఈ విరహతాపం తగ్గాలంటే ఒకటే మార్గం, భూలోకానికి పండి, అక్కడ మలయ పర్వతం ఒక పర్వతం ఉంది, ఆ మలయ పర్వతం నిండా గంధం చెట్లే, ఆ గంధం చెట్లను చుట్టుకుంటే ఆ చల్లదనంతో మీ విరహ వ్యధంతా ఈ వేడి తగ్గిపోతుందట, అందుకని ఈ ఆడపావులన్నీ వచ్చాయట, వచ్చి మలయ పర్వతాన్ని చేరాయట. ఇప్పుడు మలేషియా అంటున్నాం దాన్ని. ఈ మలేషియాకు వచ్చి మలయ పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న గంధం చెట్లను చుట్టుకున్నాయి. ఈ గంధం చెట్లకి మళ్ళీ ఏలకలు అనే తీగలు ఉన్నాయి, ఏలకలు పూసేటటువంటి తీగలు ఉంటాయి. ఏలకలు ఒక తీగలకు కాస్తాయి అన్నమాట, అవి లతలు. ఈ ఏలకల తీగలు గంధం చెట్టుకు చుట్టుకున్నాయి, దాన్ని పావులు చుట్టుకోవటం వల్ల అసలేది గంధం చెట్టు, ఆపై ఏలకల యొక్క చల్లదనం, ఈ రెండింటి చల్లదనంతో భర్తకి దూరం అవ్వడం వల్ల వచ్చిన విరహవ్యధ అనేటటువంటి వేడి తగ్గిందిట. ఆ వేడి తగ్గించే మలయమ్మునం గల చలువకు విలువ ఇయ్యది అన్నాడు ఆయన. ఆ మలయ పర్వతం మీద నా చల్లదనాన్ని ఎవడన్నా విలువ కట్టగలడా? అసలు ఎంత గొప్ప భావన అండి, వేగంగా కాకుండా ఇప్పుడు మెల్లిగా చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగభవ దుర్వ్యథ భోగభోగిని భోగభాగ పరివేష్టిత పటీర వెటపి వాటిక వేలత్ ఏలా లత వలయంబగు మలయంబునం కలుగు చలువకు విలువయ్యేది. ఇంకా హిమాలయ పర్వతం ఉన్నది, ఆ హిమాలయ పర్వతం మీద ఐరావతం వచ్చింది. ఐరావతం తన దంతములతోటి తెల్లని ఎరుక ఐరావతం, ఆ దంతాలతోటి అక్కడ ఉన్నటువంటి రాళ్ళని పటా పటా పొడిచింది. అవి మామూలు రాళ్ళు కావు, మంచి పచ్చని రాళ్ళు, ఎర్రని రాళ్ళు, నవరత్నాలు ఉన్నాయి. ఈ నవరత్నాల్ని ఆ ఏనుగు పొడవడం వల్ల ఏమైందనమాట, ఆ రత్నముల పై ముక్కలు విరిగిపోయాయి. అందులో కొన్ని రత్నములు కెంపులు, కెంపులు ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రని రత్నాలు విరగడం వల్ల ఏమైంది, అందులోంచి ఎర్రని కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతిని చూచి ఐరావతం యొక్క భార్య, ఐరావతం భార్య పేరు అభ్రమువు, ఆ అభ్రమువు అనే ఏనుగు, అమ్మో కొరివి వచ్చింది, ఈ కొరివి మీద పడుతుందేమో అని అగ్నిజ్వాల కింద భావించి ఆ కాంతిని చూచి సంభ్రమంతో కొంచెం దూరంగా పోయిందిట. అలాంటి హిమాలయ పర్వతాల్లో ఉన్న మణుల్ని చూశాను, ఏనుగుల్ని చూశాను, దిగ్గజాలని దిగ్గజాల భార్యల్ని చూశాను. మరో చోటకి వెళ్ళాను, అది పశ్చిమ పర్వతం. ఆ పశ్చిమ పర్వత ప్రాంతంలో ఎప్పుడు చూసినా కొండ గుహలు ఉంటాయి, ఆ కొండ గుహలకి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల్లోంచి చంద్రుడి యొక్క కిరణములు లోపలికి వచ్చాయి. చంద్రుడి కిరణాల్లో ఏముంటుంది, అమృతం ఉంటుంది. ఆ అమృతంతో అందుగు చెట్లు అనే చెట్లు బాగా పెరిగాయిట. చెట్లల్లో అందుగు చెట్లు అని ఉంటాయి, ఈ అందుగు చిగుళ్ళు అంటే ఏనుగులకి బాగా ఇష్టం. అందువల్ల అక్కడికి ఏనుగులు వచ్చాయి. ఈ అందుగు చెట్లు చంద్రకిరణములతో పెరిగితే అక్కడికి వచ్చి వాటి చిగుళ్ళు పీక్కుతింటూ మధ్య మధ్యలో ఈ దంతాలతో ఆ చెట్లని పడగొడుతున్నాయి. ఆ పడగొట్టడం వల్ల ఏమైపోయిందన్నమాట, చెట్లన్నీ సమూలంగా కింద పడిపోతున్నాయి. పడిపోయినప్పుడు అడుగున ఉన్న పచ్చని రాళ్ళు బయటకు వస్తున్నాయి. ఆ పచ్చని రాళ్ళు అడుగు నుంచి బయటకు వచ్చేటప్పుడు చల్లగా ఉన్నాయి. నేను యాత్రలు చేసినప్పుడు అలిసిపోయినప్పుడు ఆ రాళ్ల మీద విశ్రాంతి చింతించిన మేనం పులకలు ఇప్పుడు పడవాడు, దాని మీద విశ్రాంతి తీసుకున్నాను. అబ్బా ఎంత బాగుందో అక్కడ, మంచి 5-స్టార్ హోటల్లో కంటే హిమాలయ పర్వతాల దగ్గర ఈ పర్వతాల దగ్గర ఆ రాళ్ల మీద పడుకున్నప్పుడు నేను ఎంతో సుఖం పొందాను. అది తలుచుకుంటే మేనం శరీరంలో పులకలిప్పుడు పొడవడు, నా శరీరానికి పులకరింత వస్తుంది, గగురుపాటుకు గురవుతున్నాను. అలా ఎన్నెన్నెన్నెన్ని యాత్రలు చూశాను, ఇన్ని యాత్రలు అటు తూర్పు నుంచి పడమర దాకా, ఇటు దక్షిణం నుంచి ఉత్తరం దిక్కు దాకా చూసి చూసి దిక్పాలకుల్ని, దిగ్గజాలని, ఇంకా నాగలోకాలని, పాతాళలోకాలని, స్వర్గలోకాలని అన్నిటినీ చూసి ఆనందంతో పొంగిపోయాను. ఇవన్నీ ఎంతకాలంలో చూశానో తెలుసా, అల్పకాలంబున కనుంగంటి, చాలా తక్కువ కాలంలోనే ఇన్ని యాత్రలు చెయ్యగలిగాను. ఇదంతా ఈశ్వర అనుగ్రహం అన్నాడు. మళ్ళీ ఇదంతా నా ఘనతం లేదండో, నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వర అనుగ్రహంబున అల్పకాలంబున కనుంగంటి. ఎప్పుడు మహాత్ములు చెప్పే మాటది, ఇవన్నీ ఆ ఈశ్వరుడి కటాక్షంతో నేను చాలా స్వల్పకాలంలో చూశాను అనగానే అని నవ్వాడు ఆయన. కొంచెం వచ్చింది నవ్వు, లోపల కొంచెం వస్తున్న నవ్వు అణిచిపెట్టుకున్నాడు. పెద్దల దగ్గర వికటాట్టహాసం చేయకూడదట, మహాత్ములతో పిచ్చి పిచ్చివాగుడు ఆగకూడదు, వాళ్ళ దగ్గర వెకిలి నవ్వులు నవ్వకూడదు. మనకి ఎంత ఏ విధమైన భావం వచ్చినా అవతల వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు అణుచుకోవాలి. అందుకే ఆయనకి నవ్వు వస్తోంది, ఆ నవ్వుని అణుచుకున్నట్ట. ఈషత్ అంకురిత హసన గ్రసిష్ఠు గండయుగుడు అంటే ఏమిటనమాట, నవ్వు వస్తున్నది, ఆ నవ్వుని బుగ్గల్లో దాచేసుకున్నట్ట. నవ్వాలనిపించింది కానీ నవ్వలేడు, అందుకని లోపల లోపల కుక్కున్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు ఆవులంత వచ్చినప్పుడు మన నోరు నొక్కుంటామే, అలాగా నవ్వుని అదుపులో పెట్టాడు. అంటే దీన్ని బట్టి మహాత్ముల దగ్గర ఎక్కువగా నవ్వకూడదని కూడా తెలుస్తుంది కదా, ఆయన బాగా చదువుకున్నవాడు కదా, ఎందుకు నవ్వు వచ్చింది ఎందుకని. ఈయనేమిటి, మనిషి చూస్తే 30 ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు లేదు, కుర్రాళ్ళ ఉన్నాడు, ఇన్ని చూశానంటాడు. ఎక్కడి హిమాలయ పర్వతం, ఎక్కడి ఉదయాద్రి, ఎక్కడి పశ్చిమ పర్వతం, ఎక్కడి దక్షిణాద్రి, ఇవన్నీ చూశానంటాడు. అది చూశాను, ఇది చూశాను, ఓ డప్పాలు కొట్టేస్తున్నాడు. అడిగాను కదానని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి చెప్పేస్తున్నాడేమో చేత కాకపోయినా అని అనిపించింది, అందుకని నవ్వాడనమాట. ఆయనకి ఎందుకు నవ్వు వచ్చిందంటే, ఒక వ్యక్తి వచ్చి మొత్తం ఈ పాతాళం చూశాను, వాసుకిని చూశాను, ఇంకోటి చూశాను, హిమాలయాలు చూశాను, అంజనాద్రి చూశాను, లేకపోతేనేమో ఐరావతాన్ని చూశాను, ఐరావతం దంతంతో పొడిచింది, ఐరావతం భార్య అభ్రమువు అంటే ఎవడు నమ్ముతాడండి. మీరంటే మహాత్ములు కనుక రేపొద్దున నేను నిజంగానే ఇంద్రుడు చూశానంటే నమ్మచ్చు, కానీ అవతలైన బాగా చదువుకున్నవాడు అంత తేలిగ్గా నమ్మడు దేన్ని. అందుకని నవ్వును అదుపులో పెట్టుకుని మళ్ళీ వినయంగా, జ్ఞానం ఉన్నవాడు గనక, సంస్కారం ఉన్నవాడు గనక చాలా చాలా అవాయి చెప్పొచ్చావు అనలేదు. ఈ టీవీల్లో డిబేట్లో పాల్గొనే దౌర్భాగ్యుడు కాదు కదా ఆయన, నాస్తికుడు కాదు కదా, అందువల్ల వినయంగా అన్నాడు. వెరవక మీ కొనర్తు ఒక విన్నపము, ఇటివి ఎల్ల చూచిరా, ఎర్రకళ్ళు కట్టి కొన్న మరి ఏండ్లును బూండ్లును బట్టు ప్రాయపు చిరుతతనం భూమి మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్యా, మాకెరుగదరంబే మీ మహిమలీరయరుంగుదురు ఏమి చెప్పుదు. మహాత్మా అడగకూడదు అయినా అడుగుతున్నాను, కొంత భయం విడిచిపెట్టి మీలాంటి పెద్దల దగ్గర నేను ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించండి ముందుగా అని క్షమించమని కోరుకుని అన్నాడు. నేను మీకు విన్నపం చేసుకుంటాను, మీరు చెప్పిన తీర్థయాత్రలు ఉన్నాయే, ఈ భూమండలం అంతా తిరగడం అనేది ఉందే, అది అంత తేలిక కాదు. ఎరకలు కట్టుకున్న, రెక్కలు కట్టుకుని గరుత్మంతుడంత వేగంగా ఎగిరితే కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. గరుడునికి మళ్ళీ రెక్కలుండి వేగముగా ఎగరగలిగితే, చకచక ఎగరగలిగితే అలాంటి వాడు కూడా కొన్ని సంవత్సరాలు తిరిగితే కానీ చూడలేడు. ఎందుకని, ఎగిరి వెళ్ళినా చూడొద్దండి అక్కడ, మనకి ఎంత విమానాలున్నా వెళ్ళాలి, చూడాలి, తిరగాలి, అంత తేలికేం కాదు. ఎన్నో సంవత్సరములు తిరిగితే కానీ ఇంత చకచక ఈ యాత్రలు చూడలేరు. మీరే చూడండి కావాలంటే, ఏ బదరీ కేదారాలో వెళ్ళామంటే అవన్నీ చూడాలా, చూసి కిందకి దిగాలా, ఆ తర్వాత కదా వాహనాలు ఎక్కాలి. ఎంత వేగముగా వెళ్ళినా కొన్ని కొన్ని వింతలు విశేషాలు చకచక చూడలేము. అందులో ఎంత ప్రపంచం చూడాలంటే ఎన్నేళ్ళు పడుతుందో ఊహించలేము. మీ ముఖం చూస్తే చిన్నపిల్లలా ఉన్నారు, 30 ఏళ్ళు ఇంచుమించుగా మీ ముఖంలో నాకు అనిపిస్తున్నది. అంటే ముఖాన్ని బట్టి వయస్సుని అంచనా వేయొచ్చు. మీ ముఖం చూస్తే 30 ఏళ్ళ వయస్సు కలిగిన వారిలా కనపడుతున్నారు. ఇంకా మూలంలో అయితే లేబ్రాయం అన్నాడు, మరీ లేత అన్నాడు, 25 ఏళ్ళు అన్నాడు ఏకంగా. ఇందులో కాస్త అల్లసాని పెద్దరు గారు, 30 ఏళ్ళ లోపు కనపడుతున్నావు. ఇవన్నీ ఎలా తిరిగారు మరి? ఏమో మీరు సిద్ధులు, మీ మహిమ మీకే తెలియాలి. మీ మహిమ ఏమిటో మీకు తప్ప మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఎలా చూశారు అన్నాడు అన్నమాట చివరికి. ఏమో మీ గొప్పతనం మాకేం తెలుస్తుందండి, మీరు ఎలా చూశారు, ఇంతకీ ఎలా చూసుంటారు అని కొంచెం వ్యంగ్యంగా అనగానే, ఓహో అదా నాయన అన్నాడు ఆయన. అని నా పరదేశి గృహపతి కనియన్ సంధియము తెలియని అడుగుట తప్ప. నాయన ఇందులో ఏం తప్పు లేదు, మనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానం అవతల వాడిని అడిగి నివృత్తి చేసుకోవాలి, సందేహం వచ్చినప్పుడు సందేహానికి సమాధానం తెలుసుకోవాలి. అందువల్ల ఏమి తప్పు లేదన్నాడు ఆయన. సందేయము తెలియ అడుగుట తప్ప వినవయ్య. ఇప్పుడు చెబుతున్నా విను, నువ్వు నా వయస్సును చూసి 30 ఏళ్ళు అనుకుంటున్నావు, ఈ భూమి కంటే ఒక్కరోజు ముందు పుట్టాను అన్నాడు ఆయన. కానీ ఆయన 30 ఏళ్ళ వాడి కింద కనపడుతున్నట్ట. మూలంలో చెప్పాడు భూమి కంటే ఒకరోజు ముందు పుట్టాడు, ఈయన పుట్టాకే బ్రహ్మగారి నుంచి తర్వాత భూమిని సృష్టించాడు ఆయన, అంత పెద్దవాడిని. మరి నువ్వు అడగచ్చు, అంత పెద్దవాడివైతే గడ్డాలు మీసాలు గడుగ్గా పెరిగిపోయి ముసలాడి అయిపోయి ఉండాలి కదా, గట్టిగా 50 ఏళ్ళు వస్తేనే నెత్తి మీద వెంట్రుకలు కనపట్టలేదు, ఉన్న 4 వెంట్రుకలకి రంగు వేయలేక బోల్డ్ ఖర్చు పెట్టుకుని యాత్ర పడిపోతున్నారు జనాలు. అటువంటిది మరి మీరు ఇంత పెద్దవారైతే మీకు ఎక్కడా ముసలితనం కనపట్టడం లేదేమిటని. వినవయ్య జర్రయు రుజయును చనకంగా వెరచు మమ్ము సిద్ధుల మొగుటం. మేము సిద్ధులము, సిద్ధుల దగ్గరకి ముసలితనం రాదు, మరణం రాదు, రోగం రాదు. కాబట్టి నేను జరామరణములను రోగమును నా సిద్ధత్వం ద్వారా జయించాను, అందుకే నేను నిత్య యువనంతో ఉంటాను. అందుకే మనకి ప్రారంభంలోనే ఔషధ సిద్ధుడు అన్నారు. మనకి మార్కండేయ పురాణంలో ఈ కథంతా మార్కండేయుడు క్రోష్టికి చెబుతున్నాడని చెప్పానే, ఈ మార్కండేయుడు కూడా ఔషధం వేసుకుంటాడని మనం అరణ్యపురంలో చెప్పుకున్నాం మహాభారతంలో. మార్కండేయుడు ప్రతి 1000 ఏళ్ళకోసారి ఒక గొప్ప ఔషధం తయారు చేసుకునేవట. ఆ ఔషధం మింగేవట. మింగితే ఆ ముసలితనంతో ఉన్న ఆయనకి ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది. ఓ వారం రోజుల పాటు కదలలేడు ఆయన. ఈ వారం రోజుల్లో ఈ చర్మం అంతా ఇలా ఊడిపోతుంది, ఈ కంటి మీద ఉన్న రెప్పలు ఊడిపోతాయి, జుట్టు ఊడిపోతుంది, ముసలితనం అంతా అలా ఊడిపోయి కొత్త చర్మం వచ్చి మళ్ళీ కుర్రాడైపోతాడు. మళ్ళీ 1000 ఏళ్ళ దాకా యవ్వనంతో ఉంటాడు. మళ్ళీ 1000 ఏళ్ళు అయ్యాక వార్ధక్యం వస్తుంది. వచ్చినప్పుడల్లో మందు వేసుకుంటాడు. అదే చెప్పాడు కదా మనం అరణ్యపురం, మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి, కింద సంవత్సరం చెప్పుకున్నాం. అలాంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి, అవి వేసుకున్నవాడు ఎప్పటికీ యువకుడు అవుతాడనమాట. అవి అందరికీ చెప్పట్ల, ఈశ్వరుడు కేవలం మార్కండేయుడికే ఆ గుటిక ప్రయోగం నేర్పేట. గుటిక తయారు చేసుకుని వేసుకునేటువంటి గుటిక గుళిక అయింది మనకి. గుళికలు తయారు చేసే ఒక విద్య ఆయుర్వేదంలో ఉంది. ఏమన్నా దొరికితే నేను కూడా ట్రై చేస్తాను, నేను వేసుకోవడం మొదలెడితే మీకు కూడా ఇస్తాను. ముందు నేను వేసుకున్నాక నా మీద ప్రయోగించుకున్నాక మీకు ఇవ్వాలి. తీరా ఒళ్ళంతా వండిపోయి ఆ తర్వాత నేను ఏదైనా అయిపోయాను అనుకోండి, నేను ఏదైనా అయినా పర్వాలేదు, మీకు ఏదైనా అవ్వకూడదు. అందులో కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏమో ఎప్పటికొస్తో తెలియదు, అది పక్కన పెడితే. అలాంటి ఎన్నో రకాలైనటువంటి మందులు మా దగ్గర ఉన్నాయి, ఔషధ సిద్ధులు. కాబట్టి మమ్మల్ని జర రోగం చేరవు. అందుకే నేను ఎంతకాలమైనా ఇలాగే కుర్రాళ్ళలా ఉంటాను. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి నన్ను చూసి తక్కువ అంచనా వేయకు, అదో పక్కన పెట్టు, నా వయస్సు పక్కన పెట్టు. వయస్సు ఎంత ఉంటేనే లేకపోతేనే నీవు చెప్పిన ఈ యాత్రలన్నీ నిమేష మాత్రంలో ఎలా వెళ్ళగలుగుతానో తెలుసా నేను? అది చెబుతాను. చెప్పే ముందు నీకు ఇంకో మాట, ఇది పరమ రహస్యం, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. నీ మీద అభిమానం కలిగి చెబుతున్నాను, నువ్వందరికీ లీక్ చేయకే. మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్ లేదు కదా, తొందరపడి ఈ కొంతమంది రికార్డు చేస్తారు, అలా రికార్డు చేసి ఎవరికి చెప్పవు కదా అని కొంచెం హాస్యమాడి, ఇది పరమ రహస్యం, నీ భార్యకు కూడా చెప్పకిప్పట్లో అని ఏకాంతంగా చెప్పేట.